వేదాలలోని కర్మకాండ అంతా కూడా సకామ కర్మల గురించే చెబుతా ఉంటుంది. రకరకాల కర్మలకి ఫలశ్రుతిని చెప్తుంది. ఈ కర్మ చేసినట్లయితే ఈ రకమైనటువంటి ఫలితం మీకు వస్తుంది, ఇలాగనే చేసినట్లయితే ఈ ఫలితం వస్తుంది. ఇదిగో మీరు కనుక పూజా పునస్కారాలు చేస్తే పుణ్యం వస్తుంది, స్వర్గ భోగాలు వస్తాయి. దాన ధర్మాలు కనుక చేస్తే మళ్ళీ వచ్చే జన్మలో మంచి భాగ్యవంతులుగా జన్మిస్తారు అని ఈ ప్రకారంగా మనకి రకరకాలైనటువంటి కర్మలు వాటి యొక్క ఫలితాలు మనకి తెలియజేస్తూ ఉన్నారు. వేదాలన్నీ కూడా వేదాల్లో ఉన్నటువంటి కర్మకాండంతా ఇదే చెబుతూ ఉంది. మరి సకామ కర్మలు కనుక చేసినట్లయితే, ఫలితాన్ని కోరుకొని కనుక కర్మలు చేసినట్లయితే మరి మనకి బంధం అవుతాయి కదా. మరి అలాంటప్పుడు వేదాలే ఎందుకు ఇలా చెబుతున్నట్టు అని మనకి సందేహం వస్తుంది. త్రిగుణాలతో కూడినటువంటి సామాన్యమైనటువంటి మానవులకి కూడినటువంటి కర్మల్ని వేదాల్లో ఉన్నటువంటి కర్మకాండ తెలియజేస్తా ఉంది. మానవులేమో త్రిగుణాలతో ఉన్నారు, మనం చేసేటువంటి కర్మలన్నీ త్రిగుణాలతో కూడినయ్యి. అందుకని త్రిగుణాలతో ఉన్నటువంటి మానవులకి త్రిగుణాలతో కూడినటువంటి కర్మల్ని గురించి వేదాలు చెప్తూ ఉన్నాయి. సామాన్యమైనటువంటి మానవుల్ని భగవంతుడి వైపుకు తిప్పటానికి, భగవంతుడి వైపుకు మరలడానికే వేదాలన్నీ కూడా ఇలా చెబుతూ ఉన్నాయి. అంటే భగవంతుడి గురించి పట్టకుండా కేవలం ప్రాపంచికమైనటువంటి విషయాలే కావాలి అని అనుకొని, ఇదే మన జీవిత పరమార్థం అనుకొని అందులోనే మునిగిపోయేటువంటి వాళ్ళకి ఎలాగైనా సరే పరమాత్మ వైపుకి వాళ్ళని తిప్పాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళకి అనుకూలంగా ఈ దైవ కార్యాలు, ఈ ప్రజోపయోగ కార్యాలు, ఈ సత్కార్యాలు వీటిని గురించి చెప్పడం జరిగింది. అయితే అలా మళ్ళినటువంటి వాళ్ళకి, అంటే పరమాత్మ వైపుకి కాస్తో కోస్తో మళ్ళితే వాళ్ళకి ఉపాసనా విధానాలను చెప్పాలా, అంటే పరమాత్మను గురించి వాళ్ళు పరమాత్మను గురించి తెలుసుకోవాలి అనేటువంటి భావన వచ్చింది అందుకని వాళ్ళకి ఉపాసనా విధానాలు చెప్పాలి. అంటే భక్తి భావాన్ని బాగా తెలియజేయాలి, ఆ భగవంతుడు నీలోనే ఉన్నాడు అనేటువంటి భావనను కూడా చెప్పాలి, అదే ఉపాసన. మరి అది కూడా ఉపాసనా కాండ కూడా వేదాల్లోనే ఉంది. మరి ఇలా భగవంతుడికి ఇంత దగ్గర అయిన తర్వాత ఇక నీవెవరు, పరమాత్మ అంటే ఎవరు, ఆ పరమాత్మ నీవే అని చెప్పేటువంటి ఆత్మజ్ఞానాన్ని చెప్పాలి. అందుకని జ్ఞానకాండ ఇందులోనే ఉంది. అందుకని కర్మకాండ, ఉపాసనాకాండ, జ్ఞానకాండ మూడు ఉన్నాయి. కాకపోతే ఈ అవిపశ్చితులు, అజ్ఞానులు అయినటువంటి వారు, అవివేకులైనటువంటి వారు వాళ్ళు ఏం చేస్తారంటే కర్మకాండని మాత్రమే తెలుసుకొని దాన్ని మాత్రమే ఇతరులకి చెబుతూ ఉంటారు, దానివల్ల మీకు ఎన్నో ప్రయోజనాలు వస్తుంటాయి, మీరు ఎప్పుడు కూడా ఈ కర్మలు చేస్తూ ఉండండి, దానివల్ల మీరు ప్రయోజనాలు పొందుతూ ఉండండి అనేటువంటి విషయాన్ని చెబుతూ ఉంటారు. కాబట్టి మనం జ్ఞానకాండ వరకు కనుక పోవాలి అని అంటే మన తమో గుణాలు రెండింటినీ కూడా వదిలించుకోవాలి. అలా వదిలించుకొని మనం సత్వగుణంలో నిలబడాలి. సత్వగుణంలో నిలబడి ద్వంద్వాలను వదిలిపెట్టాలి. అంటే శీతోష్ణాలు, సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు, జయాపజయాలు, మానావమానాలు అనేటువంటి ఈ ద్వంద్వాలు ఏవైతే ఉన్నాయో వాటిని వదలాలి. ఇక ప్రాపంచికమైనటువంటి విషయాల కోసం, వస్తువుల కోసం, భోగాల కోసం, సుఖాల కోసం వెంపర్లాడకుండా నిత్యము కూడా మనం సత్వగుణంలో నిలిచి యోగక్షేమాలను కూడా పట్టించుకోకుండా, అంటే యోగక్షేమాలను కూడా పట్టించుకోవద్దని భగవానుడు చెబుతూ ఉన్నాడు. యోగక్షేమాలను పట్టించుకోకుండా మనం ఉండాలి. యోగం అంటేనేమో మనకి లేనటువంటి దాన్ని రమ్మని కోరటం, క్షేమం అంటేనేమో ఉన్నదాన్ని పోకుండా జాగ్రత్త పడటం. ఈ యోగక్షేమాలు రెండు కూడా మానవులందరూ కూడా అందులోనే ఉంటారు, యోగక్షేమాల్లోనే. అందుకే ఎవరైనా కనపడితే క్షేమమా అని అడుగుతూ ఉంటారు, యోగక్షేమాలు కనుక్కుంటూ ఉంటారు. ఇది సహజం. కానీ ఆ యోగక్షేమాలను కూడా వదిలితే తప్ప మనకి ఈ ప్రాపంచికమైనటువంటి విషయాల పట్ల ఆసక్తి తగ్గదు, దాంతో మనకి ఏకాగ్రత కలగదు. కాబట్టి మోక్ష సాధనకి అడ్డు వచ్చేటువంటి ఈ కర్మకాండ వేదాల్లోనే ఉన్నది. అయితే ఎందుకున్నట్టు అనే విషయాన్ని కూడా నిన్న మనం తెలుసుకున్నాం. అంతటా నీరు పొంగి పొర్లుతూ ఉంటే, అంతటా ఎక్కడ పెట్టినా కూడా నీరు కావాల్సినంత నీరు దొరుకుతూ ఉంటే దాన్ని జాగ్రత్త చేసుకొని ఉంచుకోవాల్సినటువంటి అవసరం లేదు. చెంబులకి, గ్లాసులకి, బిందెలకి, తప్పాళాలకి పట్టుకొని అట్టి పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. అలాగే అనంతమైనటువంటి అఖండమైనటువంటి బ్రహ్మానంద సాగరంలో మునిగి ఉన్నటువంటి వాడికి నీలోనే బ్రహ్మానందం ఉన్నది, ఆత్మానందం ఉన్నది, అఖండమైనటువంటి ఆనందం ఉన్నది అని తెలుసుకున్నటువంటి బ్రహ్మజ్ఞానులైనటువంటి వాళ్ళకి ఈ అల్పమైనటువంటి సుఖాలతో పల్లేదు. అంతటా నీరున్నప్పుడు చెంబులు గ్లాసులతో పల్లేనట్టుగానే అంతటా అనంతమైనటువంటి అఖండమైనటువంటి ఆనందం ఉన్నప్పుడు ఈ చిన్న చిన్న సుఖాలు ఏవైతే ఉన్నాయో వాటితో ఆ బ్రహ్మజ్ఞానులైనటువంటి వాళ్ళకి పని లేదు. అందుకని మనం బ్రహ్మజ్ఞానంలో నిలవాలి. ఈ కర్మకాండతో వాళ్ళకి పని లేదు. బ్రహ్మజ్ఞానంలో ఎవరు నిలిచారో వాళ్ళ కర్మకాండతో పని లేదు. కానీ అందరూ బ్రహ్మజ్ఞానంలో నిలవరు కదా, నిలవలేరు కదా. ఆ స్థాయికి చేరేవారికి అందరు కూడా అజ్ఞానులే, ఆత్మజ్ఞానం లేనటువంటి వాళ్ళే. ఆ ఆత్మజ్ఞానం లేనటువంటి వాళ్ళు, అజ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళ కోసమే ఈ కర్మకాండని వేదాల్లో చెప్పడం జరిగింది. కర్మల్ని సకామంగా కనుక చేస్తే అవి మనకి కర్మఫలాలను ఇస్తాయి. ఆ కర్మఫలాలు మనకి బంధాలు అవుతూ ఉన్నాయి. ఎట్లా అవుతున్నాయి? కర్మలు చేస్తే కర్మఫలాలు వస్తున్నాయి. కర్మఫలాలు అనుభవించడానికి జన్మలు వస్తున్నాయి. ఆ జన్మ మళ్ళీ కర్మలు చేస్తాం, ఆ కర్మలో మళ్ళీ కర్మఫలాలు వస్తాయి. ఆ కర్మఫలాలు అనుభవించడానికి జన్మలు వస్తాయి, ఆ జన్మల్లో మళ్ళీ కర్మలు చేస్తాం. ఇలా జన్మ కర్మ వలయంలో, జనన మరణ చక్రంలో మనం కాస్త చిక్కుకుపోతాం, ఇరుక్కొని పోతాం. అయ్యంటే బాగుంటుంది, చేస్తే బంధం అయ్యేది. మరి కర్మలు చేయకుండా ఉంటే ఏ బంధం ఉండదుగా. కానీ అది కూడా కుదరదు. ఎందుకంటే కర్మలు చేయకుండా ఒక క్షణం కూడా ఎవరు ఉండటానికి వీల్లేదు. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ అన్నారు. ఒక్క క్షణం కూడా కర్మ చేయకుండా ఉండటం ఎవరికి కుదరదు. మరి ఎట్లాగండి కర్మ చేయకుండా ఉండటం కుదరదు, చేస్తేనేమో బంధం. మరి చేస్తానికి వల్ల కాదు, చేయకుండా ఉండటానికి వీలు కాదు. మరి ఎట్లాగండి దీంతో అంటే, బంధం కాకుండా ఉండే విధంగా కర్మలు చేయాలి. కర్మ ఎట్లాగూ చేయాలి కనుక చేయి, బంధం అవుతాయి కనుక బంధం కాకుండా ఉండే విధంగా తెలివితో కర్మలు చేయాలా. ఎట్లా చేయాలి అనేటువంటి విషయాన్ని మనకి నిష్కామ కర్మయోగం అని చెప్పారు. ఆ నిష్కామ కర్మయోగం యొక్క మొత్తం సారమంతా కూడా ఒక బీజ శ్లోకంలో ఉంచారు. అంటే ఈ మర్రిచెట్టు చాలా పెద్దదిగా పెరుగుద్ది, ఆ చెట్టు అంతా కూడా చిన్న విత్తనంలో ఉంది, ఆ విత్తనం వేసినప్పుడే ఆ చెట్టు వస్తుంది. అదేవిధంగా ఇక్కడ మనకి 47వ శ్లోకం ఏదైతే ఉందో అది ఒక బీజం లాంటిది, కర్మయోగానికి బీజం లాంటిది, నిష్కామ కర్మయోగానికి బీజం లాంటిది. అంటే ఈ ఒక్క శ్లోకంలోనే మొత్తం కర్మయోగం అంతా కూడా ఇమిడ్చాడు. దీని యొక్క వివరణ మనకి 3, 4, 5 అధ్యాయాలు మొత్తం వస్తుంది. అంటే ఈ ఒక్క శ్లోకం యొక్క వివరణే 3వ అధ్యాయం, 4వ అధ్యాయం, 5వ అధ్యాయం, కర్మయోగం, జ్ఞానయోగం, కర్మ సన్యాస యోగం అనేటువంటిది. మరి అయితే ఇప్పుడు కర్మల్ని బంధం కాకుండా ఎలా చేయాలా, ఏ భావంతో చేయాలా, లేదా అసలు చేయకుండా ఉండాలా అనేటువంటి విషయాలు మొత్తాన్ని కూడా ఈ ఒక్క శ్లోకంలో చెప్పారు. 47వ శ్లోకాన్ని చూడండి.
మా కర్మ ఫల హేతుర్భూ మా తే సంగోస్త్వ కర్మణి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. మా కర్మ ఫల హేతుర్భూ మా తే సంగోస్త్వ కర్మణి.
కర్మణ్యేవాధికారస్తే, కర్మణి ఏవ తే అధికారః కర్మణి ఏవ తే అధికారః కర్మలు చేయటంలోనే నీకు అధికారం ఉన్నది. ఫలేషు కదాచన మా, దాన్ని మాత్రం కదాచన ఎప్పుడు కూడా మా కోరవద్దు. కర్మలు చేయటం వల్లనే నీకు అధికారం ఉంది, చక్కగా కర్మలు చేయి, కానీ ఫలితాన్ని మాత్రం కోరవద్దు. ఇక్కడ మా ఫలేషు అన్నారు, ఫలితాన్ని కోరవద్దు అని. చాలా మంది దీనికి వ్యాఖ్యలు చెప్తూ కర్మలు చేయటంలోనే నీకు అధికారం ఉంది, ఫలితంలో మాత్రం నీకు అధికారం లేదు అంటారు. అధికారం లేకపోతే, అధికారం లేకుండా ఎక్కడికి పోద్ది? అందుకనే ఇక్కడ నా ఫలేషు అనకుండా మా ఫలేషు అన్నారు. నా అంటే లేదు, మా అంటే వద్దు, అంటే కర్మఫలాన్ని కోరవద్దు అంతే తప్ప కర్మఫలం నీకు అధికారం లేదని కాదు. నువ్వు కోరవద్దు, అధికారం ఉంది, నాకు భావన ఉండాలి. కాబట్టి కర్మని ఏవ అధికారః ఫలేషు కదాచన మా, కర్మలు చేయటం వల్ల నీకు అధికారం ఉంది కానీ ఫలితాన్ని మాత్రం ఎప్పుడూ కోరవద్దు, కదాచన ఎప్పుడు కూడా కోరవద్దు. మా కర్మఫల హేతుర్భూ, కర్మఫల హేతు మా భూ, కర్మఫల హేతు మా భూ అంటే కర్మఫలానికి నువ్వు ఎప్పుడు కూడా కారకుడివి కావద్దు. అంటే కర్మఫలాన్ని నువ్వు తెచ్చుకోవద్దయ్యా నాయన అంటున్నారు. కర్మలు చేయి కానీ కర్మఫలాన్ని మాత్రం నువ్వు తెచ్చుకోవద్దు, కర్మఫలానికి నువ్వు కారకుడివి కావద్దు అని చెప్పి మాతే సంగోస్త్వ కర్మణి అన్నారు. అకర్మణి అంటే కర్మలు చేయకుండా ఉండటంలో సంగహ, సంఘభావం అనేటువంటిది, అంటే కర్మలు చేయకుండా ఉండటంలో సంఘభావం అనేటువంటిది మా వద్దు. అంటే కర్మలు మాత్రం చేయకుండా ఉండొద్దు. ఇందానే మనం చెప్పుకున్నాం, కర్మలు చేస్తేనేమో బంధం, చేయకుండా ఉంటే బాగుంటుంది కదా అంటే చేయకుండా ఉండడానికి వీల్లేదు. అందుకని ఇక్కడ ఏం చెబుతున్నారు, కర్మలు చెయ్యి, చేయకుండా మాత్రం ఉండొద్దు. మరి ఎట్లా చేయాలా? అదిగో చెప్పారు, మా కర్మఫల, మా కర్మఫల, కర్మఫలాన్ని మాత్రం మా కోరవద్దు. ఎప్పుడు? కదాచన ఎప్పుడు కూడా కోరద్దు. మా ఫలేషు కదాచన ఎప్పుడు కూడా కర్మఫలాన్ని కోరద్దు. ఇది మనకి చెబుతున్నది, ఇదే మొత్తం సారమంతా కూడా, నిష్కామ కర్మయోగం యొక్క సారమంతా కూడా ఇదే. కర్మలు మాత్రం చేయాలి, కర్మ చేయకుండా సోమరిపోతుగా ఉండకూడదు. మరి బంధం అవుతాయి కదండి, బంధం కాకుండా ఉండటానికి ఫలితాన్ని కోరకుండా చేయి. ఎప్పుడు కూడా కర్మఫలానికి నువ్వు కారకుడివి కావద్దు అని ఇక్కడ అద్భుతంగా ఈ శ్లోకంలో చెప్పారు. మనకి శ్లోకంలో ఉన్నటువంటి భావం మాత్రం కొద్దే గాని ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ఎందుకనంటే మూడు అధ్యాయాల సారంతా కూడా ఈ ఒక్క శ్లోకమే. సరే, భగవద్గీతలో కర్మయోగానికి సంబంధించినటువంటి గొప్ప శ్లోకం ఇది. భగవద్గీతలో ఇది ఒక గొప్ప శ్లోకం. నిన్న కూడా చెప్పుకున్నాం, మహాభారతం ప్రతిరోజు కూడా ఈ శ్లోకాన్ని చదువుతారు ముందు. ఎందుకనంటే ఇది చాలా ప్రధానమైనటువంటిది అనే ఉద్దేశంతో. కాబట్టి కర్మల్ని ఎట్లా చేయాలో, బంధం కాకుండా ఉండే విధంగా ఎలా తెలివితో చేయాలో మనకి ఇక్కడ తెలియజేయటం జరిగింది. కర్మకాండకి ఇది బీజ శ్లోకం. బీజం అంటే విత్తనం. మొత్తం కర్మకాండకి ఇది విత్తనం లాంటిది. అంటే కర్మకాండ అంతా కూడా ఇందులోనే నిక్షిప్తం చేయబడింది, ఇందులోనే దాగి ఉంది అని. ఇందులో నాలుగు పదాలు ఉన్నాయి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోస్త్వ కర్మణి అని నాలుగు పదాలు ఉన్నాయి. ముందుగా కర్మణ్యేవాధికారస్తే, కర్మణి ఏవ అధికారః తే, కర్మణి ఏవ తే అధికారః, కర్మణి ఏవ కర్మలు చేయటం ఎందే తే నీకు అధికారః అధికారం ఉంది. ఎందుకు చెప్పారండి కర్మలు చేయటం వల్ల నీకు అధికారం ఉందని? మనం ఎట్లాగో చేస్తానే ఉన్నాంగా. అంటే కర్మలు చేసేటువంటి అధికారం మానవులకి మాత్రమే ఉంది, అందుకనే ఇక్కడ నీకు అధికారం ఉంది అన్నారు. నీకు అంటే ఎవరికి? భగవద్గీతను తెలుసుకుంటున్నటువంటి వాళ్ళకి. భగవద్గీతను ఎవరు తెలుసుకుంటారు? జంతువులు కానీ పశుపక్షాదులు కానీ క్రిమికీటకాలు కానీ తెలుసుకోలేవు, మానవులు మాత్రమే తెలుసుకోగలుగుతారు. అందుకనే మానవులకి చెబుతున్నారు. అంటే కర్మలు చేయటం అందే నీకు అధికారం ఉంది అని. ఇతర పశుపక్షాదులు కానీ లేదా ఇతర జీవులు కానీ, అల్పజీవులైనటువంటి చీమలు, దోమలు, నల్లులు, బల్లులు, పిల్లులు మొదలైనటువంటివి కానీ ఏవి కూడా కర్మ చేయకుండా స్తబ్దుగా ఉంటున్నయ్యా. ఏమండి, మానవులకి అధికారం ఉందన్నారు కదా, మరి జంతువులు, పశుపక్షాదులు, క్రిమికీటకాలు ఇవన్నీ కూడా కర్మ చేయకుండా ఉన్నాయా? ఎందుకంటే అధికారం లేదంటున్నారుగా, కాబట్టి ఏ కర్మ చేయకుండా ఉంటున్నాయా అంటే కాదు, అవి చేస్తూనే ఉన్నాయి. అవి కూడా కర్మలు చేస్తూనే ఉన్నాయి. మనకు తెలుసు, గోడ మీద పాకేటువంటి బల్లి ఉందనుకోండి, అది పురుగు కనపడితే పరిగెడుతుంది. నల్లి ఉందనుకోండి, మనం దొరికితే చాలు రక్తం పీలుస్తూ ఉంటుంది. అలాగనే అన్ని జంతువులు, పశుపక్షాదులు, క్రిమికీటకాలు అన్ని కూడా చక్కగా పనులు చేస్తూనే ఉన్నాయి. అవి కూడా మొత్తం అంతా అక్కడ ఇక్కడ తిరుగుతున్నాయి, ఆహారాన్ని సంపాదించుకుంటున్నాయి, పిల్లల్ని కంటున్నాయి, వాటిని పెంచి పోషిస్తున్నాయి. అవి కూడా ఇళ్ళు ఏర్పాటు చేసుకుంటాయి. ఇళ్ళు అంటే మన మాదిరికి ఇళ్ళు కట్టుకోవు, అవి కూడా గూళ్ళు ఏర్పాటు చేసుకుంటాయి. వాటి నివాసం ఉండటానికి ఎక్కడొక్కడో చెట్టు మీదనో ఎక్కడో ఒక గూడు ఏర్పాటు చేసుకుంటాం. మరి అయితే ఇన్ని పనులు చేస్తున్నాయి కదా, మరి వాటికి అధికారం లేదా? కర్మ చేసే అధికారం, ఇది కర్మేగా, ఈ పనులన్నీ కర్మలే కదా, మరి వాటికి అధికారం లేదు అని ఎందుకు అంటున్నారు? ఇక్కడ మానవులకి మాత్రమే అధికారం ఉందని ఎందుకు అంటున్నారు? ఇక్కడే మనం జాగ్రత్తగా తెలుసుకోవాలి. అవి బుద్ధితో ఆలోచించి కర్మలు చేయటంలా. మానవుడేమో బుద్ధితో ఆలోచించి కర్మలు చేస్తున్నాడు, కానీ ఈ జంతువులు, పశుపక్షాదులు ఇవన్నీ కూడా ఆలోచించి, బుద్ధితో ఆలోచించి కర్మలు చేయటంలా. మరి ఎట్లా చేస్తున్నాయండి? అవి తమ అంతరంగంలో నుంచి, అంటే లోపల నుంచి వస్తూ ఉన్నటువంటి ప్రేరణల కారణంగా, అంటే వాసనలు ఉన్నాయి వాటికి కూడా, ఆ వాసనల కారణంగా పనిచేస్తూ ఉన్నాయి. దాన్నే ఇన్స్టింక్ట్ అంటే, జంతువులు, పశుపక్షాదులు అన్ని కూడా ఇన్స్టింక్ట్, లోపల నుంచి ప్రేరణ వస్తుంటుంది, ఆ ప్రేరణ ప్రకారం పనిచేస్తాం. మనం కూడా ప్రేరణ వస్తుంటుంది, మనం కూడా ప్రకారం మనం బుద్ధితో ఆలోచిస్తాం, ఇలా చేద్దామా వద్దా. ఒక చెడ్డ పని చేయమని చెప్పి మనకి ప్రేరణ వచ్చిందనుకో, మనం బుద్ధితో ఆలోచిస్తాం, ఇది చెడ్డ పని కదా, చేద్దామా వద్దా, కాబట్టి వద్దు ఇది చేయాలి మనం నిశ్చయించుకుంటాం. ఒకవేళ చెడ్డ పనే చేయాల్సిన ప్రేరణ మాత్రం చేయటంలా, మనం చేస్తున్నాం, ఈ పని కనుక చేస్తే మనకి లాభం వస్తుంది, ఈ దొంగతనం కనుక చేస్తే మనకి చాలా డబ్బు వస్తుంది, వాటిని కనుక హత్య చేస్తే మనకి ప్రయోజనం కలుగుద్ది, అంటే మనకి ప్రయోజనం కలుగుద్ది అనేటువంటి ఆలోచన బుద్ధితో చేసే చెడ్డ పనులైనా చేస్తున్నాం. అలాగనే బుద్ధితో ఆలోచించే చెడ్డ పనులు చేయకుండా మంచి పనులైనా చేస్తామని. కానీ ఈ జంతువులకి, పశుపక్షాదులకి అలాంటి ఆలోచన లేదు, ఎందుకంటే వాటికి బుద్ధి లేదు కాబట్టి. మనసుంది కానీ బుద్ధి లేదు, బుద్ధి లేదు కాబట్టి అవి విచక్షణ జ్ఞానం లేకపోవటం వల్ల ఆలోచన చేయలేదు. అందుకనే మీకు చాలా మందికి తెలుసో తెలియదో, పాపపుణ్యాలన్నీ మానవులకే కానీ ఈ జంతువులకి, పశుపక్షాదులకి, క్రిమికీటకాలకి పాపపుణ్యాలు లేవు. ఎందుకని పాపపుణ్యాలు లేవు? ఈ పాపపుణ్యాలన్నీ కూడా నువ్వు కావాలని ఆలోచించి చేస్తేనే తప్ప, అంటే కావాలని నువ్వు చేస్తే తప్ప, అనుకోకుండా లోపల ఉన్న ప్రేరణ ప్రకారం చేస్తే ఏ రకమైనటువంటి పాపపుణ్యాలు ఉండవు. వాటికి బుద్ధి లేదు కనుక అవి ఎలా చేస్తాయి? మనకి బుద్ధి ఉంది కనుక ఆలోచించి చేస్తున్నాం, ఆలోచించి చేస్తున్నాం గనక, చెయ్యాలని చేస్తున్నాం గనక మనకి పాపపుణ్యాలన్నీ మనకున్నాయి. కాబట్టి మానవుడు మంచి ఏదో చెడు ఏదో బుద్ధితో విచక్షణ చేసి కర్మలు చేయగలుగుతాడు. కాబట్టి మానవ జన్మ అనేటువంటిది కర్మక్షేత్రం అన్నారు. ఇది కర్మక్షేత్రం, నా ప్రారంభం, నా గ్రహచారం అంటూ ఏడుస్తూ కాలం గడపకుండా మనం పురుషార్థాన్ని సాధించాలి. పురుషార్థాలు నాలుగు చెప్పుకున్నాం, ధర్మ, అర్థ, కామ, మోక్షాలు. ఈ నాలుగు పురుషార్థాలు కూడా మానవుడికే, కాబట్టి ఈ నాలుగు పురుషార్థాలని మనం సాధించాలా. ఇందులో రెండు మాత్రం తెలివిన్నా తెలివిలేకపోయినా సాధిస్తాం, అర్ధ కామాలు. కానీ మొదటి ధర్మం, చివరి మోక్షం, ఇదిగో ఈ రెండు మాత్రమే మానవుడు పెద్దగా ఆలోచించడు. కాబట్టి ఈ అర్ధకామాలని ధర్మం తప్పకుండా మనం సంపాదించుకొని అనుభవిస్తూ మోక్షాన్ని అందుకోవాలి. ఇదిగో ఇది మనకి పురుషార్థం. కాబట్టి మీ పురుషార్థాన్ని నెరవేర్చాలి. మానవుడు ఏ రకమైనటువంటి కర్మ చేయాలో ఎలా చేయాలో స్వతంత్రంగా నిర్ణయించుకొని చేసేటువంటి స్వేచ్ఛ మానవుడికి మాత్రమే ఉంది. అందుకనే మానవుడా కర్మణి ఏవతే అధికార కర్మణ్యేవాధికారస్తే కర్మే నీకు అధికారం ఉన్నది అన్నారు. సరే కర్మలు చేయటం వల్ల అధికారం ఉంది, మరి బంధం అవుద్ది కదా అని అంటే అందుకని చెప్తున్నారు మా ఫలేషు కదాచన. ఫలేషు కదాచన మా ఫలితాన్ని మాత్రం ఎప్పుడు కూడా కోరొద్దు. కర్మలు చేస్తుండు కానీ ఫలితాన్ని మాత్రం ఎప్పుడు కోరొద్దు అని ఇక్కడ మనకి తెలియజేస్తా ఉంటారు. లోకంలో అందరూ కూడా కర్మలు చేసి ఫలితాన్ని కోరుకుంటారు. ఫలితాన్ని కనుక కోరకుండా అయితే కర్మ ఎందుకు చేయాలండి? ఏ ఫలితం లేకుండా మనకి ఏ లాభం లేకుండా మనం ఎందుకు అనవసరం కష్టపడాలా అనేటువంటి భావన చేస్తూ ఉంటారు సామాన్యంగా మానవులంతా కూడా. కానీ భగవంతుడికి నమస్కారం పెట్టేటప్పుడు కూడా ఏదో ఒక కోరిక లోపల ఉంటానే ఉంటుంది. ఆ నమస్కారం పెడుతూ పెడుతూనే నాకు ఏదో ఇవాళ కలిసి రావాలను, లేకపోతే నాకేదో జబ్బు తగ్గాలను, లేకపోతే నాకు ఈ బాధ తగ్గాలను, ఏదో ఒకటి మొత్తం మీద వాళ్ళకి తాత్కాలిక చిన్నదైనా పెద్దదైనా ఏదో ఒకటి ఉంటుంది నమస్కారం పెట్టేటప్పుడు కూడా ఉంటుంది. కనుక ఏ ఫలితం లేకపోతే ఎందుకు నేను కర్మలు చేయాలి అనేటువంటి భావన మనలో బాగా నాటుకుపోయింది. కాబట్టి చిన్న ఏ పని చేసినా, పూజా పురస్కారం చేసినా, యజ్ఞయాగాదులు చేసినా, దాన ధర్మాలు చేసినా, ఏం చేసినప్పుడు మనకి ఏదో ఒక ఫలితం కావాలి అని అంటాం. కానీ భగవాన్ ఏమన్నా అది మంచిది కాదు అంటున్నాడు. కర్మలు చేయి కానీ కర్మఫలాన్ని మాత్రం కోరవద్దు అని భగవద్గీత యొక్క సందేశం మర్చిపోకుండా ఉండాలి. చక్కగా నిష్పంగా ఫలాసక్తిని లేకుండా మనం కర్మలు చేయాలి. కర్మ చేస్తే ఏమవుతుంది? కర్మ నియమం ప్రకారం మనకి ఫలితం వస్తుంది. అంటే కర్మ చేసినప్పుడు ఈ కర్మకు ఒక నియమం ఉంది, ఒక పద్ధతి సిద్ధాంతం ఉంది. దాని ప్రకారం అందులో ఉన్నటువంటి స్థూల భాగమేమో కర్మఫలంగా, సూక్ష్మ భాగమేమో వాసనగా. ఇంకా బాగా అర్థం కావాలంటే చెప్పుకుందాం. అంటే మనం కర్మలు చేస్తాం, ప్రతిరోజు కూడా ఎన్నో పనులు చేస్తుంటాం. ఈ పనుల్లో స్థూల భాగమేమో కర్మఫలం అవుద్ది, సూక్ష్మ భాగమేమో వాసన అవుద్ది. అదేమిటండి? అంటే మనం చేతులతోటి మరి దేహంతో మనం కర్మ చేసినప్పుడు, దేహంతో కర్మ చేసినప్పుడు అది స్థూల భాగం. అంటే స్థూల శరీరంతో చేసాం అది స్థూల భాగం. ఆ స్థూల భాగంలో మన కర్మఫలం అవుద్ది. అంటే ఇప్పుడు చేశావు, దీని ఫలితం రేపు అనుభవించాల. ఏ ఫలితం? మంచిది కానీ చెడ్డది కానీ. అది పాపం అయితే చెడ్డ ఫలం, పుణ్యం అయితే మంచి ఫలితం. శరీరంతో చేసిన మళ్ళీ కర్మఫలం అనుభవించాలి. ఇక సూక్ష్మ భాగం ఏదంటే ఈ కర్మ చేసేటప్పుడు కూడా నువ్వు ఏదో ఒక ఆలోచన చేస్తావు. ఆ ఆలోచన ఏదైతే చేసావో అది వాసనగా మారుతుంది. అందుకని సూక్ష్మ భాగం ఏమో వాసన ఉంది. అంటే సూక్ష్మ శరీరంతో చేసింది వాసన ఉంది, కర్మ ఈ వాసన, ఈ రెండు కూడా మనం నెత్తిన పెట్టుకొని మళ్ళీ ఈ దేహం నుంచి పెడుతూ ఉంటాం. అక్కడ మళ్ళీ ఆ పాత వాటిలో ఇది కూడా పెడతాం. మొత్తంలో నుంచి ఏదైతే బయటకు వస్తుందో, పక్వానికి వస్తుందో, దాన్ని ప్రారంభం అంటాం. ఆ ప్రారంభం అనుభవించడానికి మళ్ళీ మనకి జన్మ వస్తుంది. అంటే ఏమవుతుంది అనమాట, కర్మఫలం అయితే అనుభవిస్తున్నాం ఖర్చు అయిపోద్ది, కానీ వాసన కనుకైతే మళ్ళీ మళ్ళీ నిన్ను ప్రేరేపిస్తూ ఉంటుంది. దాని కారణంగా కర్మలు చేయాల్సి వస్తుంటుంది. మళ్ళీ కర్మలు చేస్తే బంధం అవుతా ఉంటుంది, మళ్ళీ అయితే మళ్ళీ జన్మలు వస్తుంటాయి. కాబట్టి ఇలా వాసనలంతవరకు కూడా మనకి జన్మలు తప్పవు. ఈ జన్మ మరణ రూప సంసార బంధం అనేటువంటిది మనకి తప్పదు. కనుక కర్మలు మనకి బంధం కాకుండా ఉండే విధంగా మనం కర్మలు చేయాల. అంటే కర్మఫలానికి నువ్వు కారకుడివి కాకుండా కర్మలకి బంధకారణం కాకుండా ఉండాలి. ఈ బంధం నుంచి మనం కనుక తప్పించుకోవాలంటే మానవుడికి మాత్రమే అవకాశం ఉంది. ఏ జంతువు పశుపక్ష్యాదులు, మన 84 లక్షల రకాలైనటువంటి జీవరాశులు ఉన్నాయి ఈ జగత్తులో. మానవుడు తప్ప మిగిలినటువంటి 83,99,999 జీవరాశులు ఈ అవకాశం లేదు. ఏ అవకాశం లేదు? ఈ కర్మబంధం నుంచి తప్పించుకునే అవకాశం లేదు. కర్మబంధం నుంచి తప్పించుకునేటువంటి అవకాశం ఎవరికి ఉందంటే మానవుడికి మాత్రమే ఉంది. మానవుడు అవకాశాన్ని వినియోగించుకోవాల. అదే కర్మఫలాన్ని కోరకుండా కర్మ చేయటం. కాబట్టి మనం ఏం చేయాలా? కర్మఫలాన్ని కోరకుండా కర్మ చేయాలి. అదే నిష్కామ కర్మయోగము. ఎప్పుడైతే ఇలా చేశామో అప్పుడు కర్మ నియమం చేయదు. కర్మ చేస్తున్నాడు కనుక ప్రయోజనం ఉంది. ఏమిటి? లోపలటువంటి వాసనలు ఖర్చు అయిపోతాయి. మనం కర్మలు ఎప్పుడు చేస్తాం? లోపల వాసనలు ఉన్నప్పుడే చేసేది. వాసనలు ప్రేరణిస్తూ ఉంటాయి, దాంతో లోపల వాసనలు ఖర్చు అయిపోతాయి, కొత్త వాసనలు చేరవు. ఎందుకని? ఫలితం కోరటం లేదు కదా, అందుకని కొత్త వాసనలు చేరవు. దాని మనశుద్ధి, చిత్తశుద్ధి జరుగుతుంది. అంటే నిష్కామ కర్మ చేసినందువల్ల, ఫలాసక్తి కోరకుండా ఉన్న ఫలితాన్ని కోరకుండా ఉన్నందువల్ల మనకి ఏమిటి ప్రయోజనం అంటే, పాత వాసనలేమో ఖర్చు అయిపోతాయి, కొత్త వాసనలేమో చేరకుండా ఉంటాయి. కర్మలు చేస్తున్నావు కనుక పాత వాసనలు ఖర్చు అవుతాయి, ఫలితాన్ని ఆశించటం లేదు కనుక కొత్త వాసనలు చేరవు. మరి వాసనలు ఖర్చు అయిపోతే ఏమవుద్ది? మనసంతా ప్రశాంతం అయిపోతుంది. కాబట్టి ఆ ప్రకారంగా మనసుని ప్రశాంతం చేసుకోవాలి. మరి మనసు ప్రశాంతం అయితే ఏమిటండి లాభం? బుద్ధి సూక్ష్మం అవుద్ది. బుద్ధి సూక్ష్మం అయితే ఏమిటి లాభం? బుద్ధి సూక్ష్మం అయితే మనకి ఆత్మజ్ఞానం బాగా అవగతం అవుద్ది. గురువు యొక్క బోధని ఉన్నది ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోగలుగుతాం. కాబట్టి ఈ ప్రకారంగా కర్మఫలాన్ని కోరకుండా మనం కర్మలు చెయ్యాలి. అది రెండవది. ఇక మూడవది, మనకి ఈ నిష్కామ కర్మయోగంలో మనం అనన్యమైనటువంటి ఆ భక్తి పరమాత్మ వైపు తిరగటం జరుగుద్ది గనక మా కర్మ ఫలహేతుర్భూ అన్నారు. కర్మఫలానికి నువ్వు కారకుడివి కావద్దు, నీకు ప్రయోజనం ఉంది. మనం ఏమనుకుంటున్నామంటే, ఈ లౌకికమైనటువంటి సుఖభోగాలు లేకపోతే నాకేం ప్రయోజనం అనుకుంటున్నాం. కానీ అద్భుతమైనటువంటి ప్రయోజనం ఒకటి ఉంది. ఏమిటది? మోక్షాన్ని అందుకోవాలంటే ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానాన్ని కనుక తెలుసుకోవాలంటే, ఆత్మజ్ఞానాన్ని అర్థం చేసుకోవాలంటే, ఆత్మజ్ఞానాన్ని గురువు బోధిస్తున్నప్పుడు మనం అర్థం చేసుకోవాలంటే సూక్ష్మమైనటువంటి బుద్ధి, సూక్ష్మమైనటువంటి బుద్ధి ఉండాలంటే ప్రశాంతంగా ఉండాలి. మనసు ప్రశాంతంగా ఉండాలంటే లోపల వాసన జరగాలంటే మనం ఫలాసక్తి లేకుండా కర్మలు చేయాలి. ఫలితాన్ని కోరకుండా కర్మలు చేయాలి. మరి ఇప్పుడు ఫలితం ఉందా లేదా? ఉంది. కానీ ఇదంతా మనం ఆలోచించం. ఇదంతా మనకి అలా 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 ఒకదాని తర్వాత ఒకటో దాని తర్వాత ఒకటి. అంటే ఫలితాన్ని ఆశించకుండా కర్మ చేస్తే వాసనలు క్షయమవుతాయి. వాసనలు క్షయమైతే మనసు ప్రశాంతమవుద్ది. మనసు ప్రశాంతమైతే బుద్ధి సూక్ష్మమవుద్ది. బుద్ధి సూక్ష్మమైతే శాస్త్రజ్ఞానాన్ని చెప్పింది చెప్పినట్టుగా అవగతం చేసుకుంటాం. శాస్త్రజ్ఞానం నీకు గనక వచ్చినట్లయితే దాన్ని సాధన చేసుకుంటావు, మోక్షాన్ని అందుకోవటానికి ఉపయోగపడు. ఈ ప్రకారంగా మోక్షాన్ని అందుకోవటానికి ఉపయోగపడేటువంటిది ఈ నిష్కామ కర్మయోగము, ఈ ఫలితాన్ని కోరకుండా చేసేటువంటిది. అందుకనే మా కర్మ ఫలహేతుర్భూ, కర్మఫలానికి నీవు కారకుడివి కావద్దు అని హెచ్చరిక చేస్తున్నాడు భగవానుడు. ఇక్కడ కర్మఫలాన్ని కనుక కోరుకున్నావా, నీకు జన్మలు వస్తాయి, దాన్ని తప్పించుకోవాల. అందుకనే తప్పించుకోవటం కోసమే నీకు మానవ జన్మ వచ్చింది ఇప్పుడు. కాబట్టి వచ్చినటువంటి ఈ మానవ జన్మను సద్వినియోగం చేసుకోవాల. అలా సద్వినియోగం చేసుకోవాలి, మోక్షానికి దారి వేసుకోవాలి. సరేనండి, అసలు కర్మ చేయకుండా ఉంటే ఏమిటి ఈ గోలంతా? ఎందుకు కర్మ చేస్తే బంధం అవుద్ది? జాగ్రత్తగా చేయాలా? ఏమో జాగ్రత్తగా చేస్తామో చేయమో, అజాగ్రత్తగా చేస్తామేమో, అందుకని అసలు మానేస్తే? అంటే కర్మ చేస్తే బంధం ఉందిగా, చేయకుండా ఉండటానికి వీల్లేదు కనుక ఎట్లా అంటే, పావులు బట్టి ఆడించే వాళ్ళు ఉన్నారు పూర్వకాలంలో. వాళ్ళు ఏం చేయాలంటే పావును పట్టుకొచ్చి ఆడిస్తారు. అలా ఆడిస్తే ఆ వచ్చినట్లు కానీ అర్థం ఇస్తూ ఉంటారు, కుటుంబాన్ని పోషించుకుంటాడు. కానీ కాటేస్తే, అంటే ఆడిస్తేనేమో పావు కాటేస్తే ప్రాణం పోద్ది, ఆడేమో పుట్టడం. ఇప్పుడు ఇదే సమస్య, ఆడించకుండా ఉండడానికి వల్ల కాదు, ఆడిస్తేనేమో ప్రాణం పోద్ది. ఏం చేయాలి అంటే దానికి కోర చేసి ఆడిస్తాడు. ఆ కోరిక తీసేస్తే ఇక కాటు వేసినా సరే అతనికి ఏం ప్రమాదం రాదు, అతడి కుటుంబ పోషణ జరిగిపోద్ది. అదేవిధంగా మనం కూడా కర్మ చేసేటప్పుడు ఇందులో ఈ కర్మఫలం అనేటువంటి కోర్లు బీకేసి మనం కూడా కర్మఫలం అనేటువంటి కోర్లు బీకేసి కర్మ చేయాలా. అప్పుడు ఏమవుతుంది, ఈ కర్మలు కనుక చేస్తే మనకి బంధం కాకుండా ఉంటుంది, కర్మ చేయకుండా ఉంటాం కాదు, కర్మ చేసినట్టే అవుతుంది. అకర్మణి అన్నారు. అకర్మణి అంటే అసలే కర్మ చేయకుండా ఉండటం, దాన్ని అకర్మ అన్నారు. కర్మ చేయకుండా ఉంటానే అకర్మ. మరి కర్మ చేయకుండా ఉండి కుదురుద్దా? కుదరదు. ఎందుకని, ఏదో ఒక కర్మ జరిగిపోతానే ఉంటుంది. మనం అనుకున్నా అనుకోకపోయినా, ఆలోచించినా ఆలోచించకపోయినా మన దేహం ద్వారా కొన్ని కర్మలు జరిగిపోతానే ఉంటాయి. దేహం ఉన్నంత వరకు కర్మలు చేస్తూ ఉండాల్సిందే. కర్మలు కనుక చేయకపోతే దేహయాత్ర కూడా సాగదు. మరి కనీసం మనం బ్రతకాలంటే తినాలి కదా, మరి తినటం కూడా ఒక కర్మేగా. దప్పిక తీర్చుకోవాలంటే మంచినీళ్ళు తాగాలిగా, అది కూడా ఒక కర్మే కదా. కాబట్టి కర్మ కనుక చేయకపోతే దేహయాత్ర కూడా సాగదు. కాబట్టి మనం ఖచ్చితంగా కర్మ చేసి తీరవలసిందే. పైగా కర్మ కనుక చేయకపోతే సోమరితనం అవుతుంది, లేజినెస్ వస్తుంది. సోమరికి ఆధ్యాత్మిక రంగంలో అసలు ప్రవేశమే లేదు. అబ్బా నా వల్ల కాదులేండి, అయ్యో నేను చదవలేను, అయ్యో నేను వినలేను, అబ్బా నాకు ఇది విసుగుపడుతుంది, ఇలా అనుకునేటువంటి వాళ్ళు ఆధ్యాత్మిక రంగంలో పనికిరారు. కాబట్టి ఖచ్చితంగా నీకు కర్మ చేయవలసిందే, ఆ కర్మబంధం అంటకుండా ఉండాల్సిందే, ఆ ఉపాయాన్ని మనం అనుసరించాల్సిందే. ఇక మనం గుణాల రీత్యా కూడా చూద్దాం. ఇక్కడ ఫలాశక్తితో పనిచేయటం ఏమో రజోగుణం. ఫలాశక్తితో పనిచేయటం రజోగుణం. రజోగుణంలో ఉన్నటువంటి వాడు ఊరికినే ఉండడు, ఎప్పుడు ఏదో ఒకటి చేస్తుంటాడు. ఇప్పుడు చూడండి, కొంతమంది ఇలా కూర్చొని వింటున్నప్పటికీ కూడా చాలా జాగ్రత్తగా వినాలని తెలిసినా అతడు కూడా కాస్త అటు ఇటు కదలాల, ఒకరు పడుకోవటం లేవటం, కాస్త లోపలికి పోయి లేచి రావటం, మరి ఏదన్నా నోట్లో వేసుకోవటం, ఇవన్నీ కూడా ఎందుకంటే రజోగుణం ఉన్నటువంటి వాడికి ఒక్క క్షణం కూడా ఊరికినే కూర్చోడు. రజోగుణం ఉన్నటువంటి వాడు ప్రశాంతంగా శాస్త్రాన్ని వినలేడు, భగవత్ సంబంధమైనటువంటి విషయాలను తెలుసుకోడు. ఎందుకనంటే అతడిలో రజోగుణం ఉంది కాబట్టి. కాబట్టి రజోగుణం, కర్మఫలాన్ని కోరుకొని కర్మలు కనుక చేస్తే అది రజోగుణం అవుతుంది. అసలు కర్మే చేయకుండా ఉంటే అది తమో గుణం. మరి ఈ రజోగుణం తమోగుణం రెండు వదిలించుకొని మనం సత్వగుణంలోకి రావాలి. సత్వగుణంలో ఉంటే ఏం చేస్తాం, కర్మఫలాన్ని కోరకుండా కర్మలు చేయటం. కర్మఫలాన్ని కోరకుండా కర్మలు చేయటం అంటే అది సత్వగుణం. కాబట్టి సత్వగుణంలో నిలిచి ఫలాసక్తిని వదిలి చేయాలా. ఇదే మానవుడికి గొప్ప అవకాశం, అద్భుతమైనటువంటి అవకాశం. అయితే దీన్ని ఎట్లా చేయాలండి అంటే దానికి కూడా వివరణ చెప్తున్నారు. ఎలా చేయాలో మనకి తర్వాత శ్లోకంలో చెప్తున్నారు, 48వ శ్లోకంలో. అంటే కర్మఫలాలకి కారకుడు కాకుండా ఉండాలన్నారు కదా, ఆ కర్మఫలాలకి కారకుడు కాకుండా ఎలా చెయ్యాలి అనేటువంటి విషయాన్ని తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. వాడు అని అర్థం. అయితే ఎప్పుడు ధనాన్ని జయించాడు, ధర్మరాజు రాజసూయాగం చేసేటప్పుడు నలుగురు సోదరులు నాలుగు దిక్కులకి పంపించారు. అందులో అర్జునుడు ఉత్తర దిక్కుకు వెళ్ళాడు. ఉత్తర దిక్కుకు వెళ్ళినటువంటి అర్జునుడు అనేక మంది రాజులను జయించి అపారమైనటువంటి ధనరాశుల్ని కప్పంగా తీసుకొని వచ్చాడు. అందుకని ఆయనకి ధనంజయుడు అనేటువంటి బిరుదు వచ్చింది. ఎందుకో ఇప్పుడు ధనంజయ అనేటువంటి పదాన్ని వాడుతూ ఉన్నారు. ఓ ధనంజయ, సంగం త్యక్త్వ, సంఘభావాన్ని విడిచిపెట్టి, ఇది మొట్టమొదటిది. అంటే ఎట్లా కర్మలు చేయాలి మనము, ఫలాసక్తి లేకుండా బంధం కాకుండా ఎలా కర్మలు చేయాలో ఇక్కడ వివరం చెప్తున్నారు. సంగం త్యక్త్వ, సంఘభావాన్ని విడిచిపెట్టి, సిద్ధ్య సిద్ధ్యో సమహభూత్వ, ఈ ఈ చేసినటువంటి పని సిద్ధించింది లేకపోతే సిద్ధించలేదు, విజయమా అపజయమా, నెరవేరిందా నెరవేరలేదా అనేటువంటి విషయాల్ని కూడా పట్టించుకోకుండా, యోగస్థ, యోగంలో నిలిచి కర్మాణి కురు, కర్మలు చెయ్యి. ఓ ధనంజయ, ఓ అర్జున, సంఘభావాన్ని విడిచిపెట్టి, అది మొదటిది. సిద్ధించినా సిద్ధించకపోయినా రెంటిని సమంగా భావించి, అది రెండోది. మూడోది యోగంలో నిలిచి కర్మలు చేయి. ఎందుకని? సమత్వం యోగ ఉచ్యతే అన్నారు. సమత్వమే యోగమయ్యా అంటున్నారు ఇక్కడ. సమత్వమే యోగం అంటే వంగకుండా కొంగకుండా, లాభమైనా నష్టమైనా, జయమైనా అపజయమైనా, రెండింటిని సమంగా భావించే సమత్వమే నిజమైనటువంటి యోగం. కాబట్టి అలా చెయ్యి అంటున్నారు. కాబట్టి ఎలా చేయాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. సంఘం త్యక్త్వ మొట్టమొదటిది, కర్మలు చేయాలి, కానీ కర్మఫలాలు మాత్రం మనకు రాకూడదు. ఎట్లాగా? దాన్నే నిష్కామ కర్మయోగము అన్నారు. నిష్కామ కర్మయోగికి సంఘబుద్ధి ఉండకూడదు. సంఘబుద్ధి అంటే, సంఘం అంటే అటాచ్మెంట్, సంఘబుద్ధి అనేటువంటిది ఉండకూడదు. అంటే కర్మలతో కానీ కర్మఫలాలతో కానీ అతుక్కోకుండా ఉండాలి, అటాచ్మెంట్ లేకుండా ఉండాలి. ఏమిటా అటాచ్మెంట్? ఈ కర్మ నాది, దీనిని చేస్తున్నది నేను, దీని ఫలితం నాకే కావాలి, ఆ ఫలితం మంచిదై ఉండాలి. నాలుగు విషయాలు, ఇది సంఘభావం. కాబట్టి ఈ సంఘభావం, అటాచ్మెంట్ మనకు ఉండకూడదు. ఏమిటది? మళ్ళీ జాగ్రత్తగా వినండి. ఈ కర్మ నాది, దీన్ని చేసేది నేను, దీని యొక్క ఫలితం నాకే రావాలి, ఆ ఫలితం మంచిదిగా ఉండాలి. చెడ్డ ఫలితం కాకూడదు, మంచి ఫలితం కావాలి. ఈ నాలుగు కనుక మనం జాగ్రత్త గుర్తుంచుకుంటే మనం చేసేటువంటి ప్రతి కర్మ కూడా మనకి బంధం కాకుండా పోదు. దాన్నే ఇక్కడ చెప్తున్నారు. ఈ సంఘబుద్ధి కర్మ చేసేటప్పుడే కాదు, కర్మ చేసిన తర్వాత కూడా ఈ కర్మను గురించి పదే పదే మనం తలుచుకోకూడదు. కర్మను గురించి కానీ, కర్మ ఫలాన్ని గురించి కానీ మనం తలుచుకోకూడదు. దాని గురించి గొప్పలు చెప్పుకోకూడదు. అలా గొప్పలు చెప్పుకోవటం కూడా సంఘబుద్ధే. సాధారణంగా చూడండి, మన వాళ్ళు కొంతమంది ఎలా ఉంటారో మనం లోకంలో సహజంగా చూస్తుంటాం. ఇదిగో ఏమయ్యా సుబ్బారావు, ఇలా రా మాట, నిన్న గుడి కట్టిస్తున్నామని చందా కోసం వచ్చారు కదా, నిన్ను కూడా అడిగారా? నన్ను అడిగారులే. నేను నన్ను అడిగితే ఒక 5,000 అన్న ఇవ్వండి అంటే, సరే ఇదంతా శాశ్వతమా ఏమిటి, 10,000 రాసుకోండి అన్న. అంటే ఇప్పుడు ఈయన ఆయన్ని పిలిచెల్లా అడిగేది దేనికనంటే, నీ దగ్గరకు కూడా వచ్చారా అని అడిగి ఆయన సమాధానం చెప్పేలా కొనుక్కుని నా దగ్గరికి వచ్చారు, నన్ను అడిగారు, నేను 10,000 ఇచ్చాను అని ఈ గొప్ప చెప్పుకోవటం కోసం అని చెప్పి ఆయన బలకరిస్తా ఉన్నాడు. అంటే ఇది సంఘభావం, అటాచ్మెంట్. సాధారణంగా లోకంలో ఎలా ఉండాలనంటే, మన వాళ్ళు చెప్తుంటారు, కుడి చేత్తో ఇచ్చింది ఎడం చేతికి తెలియకూడదు. మనం ఎవరికైనా ఏదైనా కనుక ఇస్తే దాన్ని రహస్యంగానే ఉంచాలి. నేను ఇచ్చాను అని మనం కనుక అది వ్యక్తం చేసుకున్నట్లయితే దాని ఫలితం అనేటువంటిది మనకి తర్వాత ఇంకేం ఉండదు. సాధారణంగా మీరు చూడండి, మనం ఒక విత్తనాన్ని నాటామనుకోండి, విత్తనం నాటిన తర్వాత అది ప్రతిరోజు కూడా మనం అది మొలిచిందా మొలవలేదా అని రోజు కూడా దాన్ని బయటికి తీసి చూసి మళ్ళీ లోపల పెట్టేస్తా ఉన్నాం. ఏమవుద్ది? 4 రోజులు అయ్యేటప్పటికల్లా చచ్చి ఊరుకుంటుంది. అదే మనం కనుక ఆ విత్తనాన్ని మెదలకుండా దాంట్లోనే నేలలోనే కనుక ఉంచేసినట్లయితే 4-5 రోజులు పోయిన తర్వాత చిన్న మొలక దాంట్లో నుంచి వస్తుంది. ఆ తర్వాత మొలక పెద్ద అవుద్ది, తర్వాత మొక్క అవుద్ది, తర్వాత వృక్షం అవుద్ది, తర్వాత కొమ్మలు వస్తాయి, పూలు వస్తాయి, కాయలు వస్తాయి, అన్నీ వస్తాయి. అందువల్ల రహస్యంగా ఉంచితేనే మనకి ప్రయోజనం. అందుకనే ఎప్పుడు కూడా మనం ఎవరికైనా ఏదన్నా కనుక ఇచ్చినట్లయితే దాన్ని వ్యక్తం చేసుకోకూడదు, దాన్ని రహస్యంగా దాచుకోవాలి, రహస్యంగానే ఉంచాలి. ఎవరికి చెప్పాలి అని అనుకోకూడదు. ఎవరికన్నా చెబితే ఆ ఫలితం అయిపోయింది, ఖర్చు అయిపోయింది. ఎవరికి చెప్పకుండా ఉంటే ఆ ఫలితం నీతో పాటుగా వస్తుంది, ఆ ఫలితం నీకు వస్తుంది. అలా లేకపోతే అంతతో చెప్పుకోవడంతో ఆ ఫలితం కాస్త అయిపోతాం. అందుకనే ఇలా చాలామంది ఇలాగనే చెప్పుకుంటూ ఉంటారు. ఈ మధ్య నేను ఒక తోటను కొన్నానండి, అసలు అలాంటి తోట ఎక్కడా లేదు, ఎంత బ్రహ్మాండంగా ఉంది. ఆ తర్వాత కూడా నేను దానికోసం చాలా కష్టపడ్డా అని ఆ తోటను గురించి ఆయన చెబుతుంటాడు. ఒరే రాముడు, మీ వాడు ఏం చేస్తున్నాడు? మీ వాడికి ఏదో ఉద్యోగం వచ్చిందా, ఇంకా రాలేదా? మావాడు మాత్రం వచ్చి ఉద్యోగం వచ్చింది, చేస్తున్నాడు. అయితే పెద్ద జీతం కాదులే, ఏదో సంవత్సరానికి 15 లక్షలు అంట, ఇప్పుడేగా చేరింది అందుకని, తర్వాత బాగా పెంచి వస్తుంది. అంటే 15 లక్షలు చాలా గొప్ప, కానీ అభ్యాస అంత గొప్ప ఏం కాదు అని అతడు చెబుతుంటాడు. అంటే ఇంకా మనం చాలా హై లెవెల్లో ఉన్నాం అనేటువంటి, అంటే ఇలాంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఈ గొప్పలు చెప్పుకోవటం అనేటువంటిది, ఇది కూడా మనకి బంధం అవుతుంది. అందుకని సంఘభావం అవుతుంది, అటాచ్మెంట్ అవుతుంది. ఈ అటాచ్మెంట్ అనేటువంటిది మనకి లేకుండా ఉండాలా అనేది మనం తెలుసుకోవాలి. నిజంగా కర్మలు మనల్ని బంధించటల్లా, ఏ కర్మ చేసినా సరే కర్మ మనల్ని బంధించదు, కానీ మరి ఆ కర్మలతో మనకు ఉన్నటువంటి సంఘ బుద్ధి బంధిస్తూ ఉంది, ఆ అటాచ్మెంట్ బంధిస్తూ ఉంది. అందుకే సంఘం త్యక్త్వా అని భగవానుడు చెప్పాడు. కాబట్టి సంఘభావం లేకుండా మనం కర్మలు చేయాలి. కర్మ ప్రారంభించేటప్పుడు కానీ, మధ్యలో కానీ, కర్మ పూర్తయిన తర్వాత కానీ, కర్మ పూర్తయిన తర్వాత కొంతకాలానికి కానీ, ఎప్పుడు కూడా దాన్ని గురించినటువంటి ఆలోచనకి రాకూడదు. ఇక రెండవది ఏమిటంటే సిద్ధ్య సిద్ధ్యో సమోభూత్వ అని, ఇది ఇంతకు ముందు కూడా మనం చెప్తున్నాం, ఈ ద్వంద్వాలన్నింటినీ సమంగా చూడాలని దాన్ని ఇక్కడ చెప్తున్నారు. సంఘ బుద్ధి వదలటం మాత్రమే కాకుండా మనం చేసేటువంటి పని, అది ఫలించినా ఫలించకపోయినా రెండింటినీ కూడా సమబుద్ధితో ఉండాలి. అలా కాకుండా నేను చేసినటువంటి పని ఫలిస్తుందా లేదా, ఫలిస్తుందా లేదా అని అదే పనిగా మనం ఆందోళన చెందుతుంటే మన దృష్టి ఎక్కడుంటుంది? ఆ ఫలితం మీద ఉంటుంది, కానీ చేసేటువంటి పని మీద ఉండదు. అంటే అప్పుడు నైపుణ్యంగా పని చేయలేము, పని సక్రమంగా చేయము. ఎందుకని, ఈ పని చేస్తూనే నాకు ఆ ఫలితం వస్తా రాదా, వస్తా రాదా, దీంట్లో నేను అనుకున్న సాధించగలుగుతానా సాధించలేనా అని ఆలోచన చేస్తా ఉంటే ఈ పని చక్కగా చేయటం జరగదు. అందుకని మనం ఏం చేయాలా, ఇది నా కర్తవ్యం, ఈ పని చేయటం నా కర్తవ్యం, నేను భగవంతుడి చేతిలో పనిముట్టుని, కాబట్టి ఆయన సూత్రధారి, నేను పాత్రధారిని, కాబట్టి నేను ఆ పని చెయ్యాలా అంతే. దీని యొక్క ఫలితం అంటారా, నాకు సంబంధం లేదు, ఏమొస్తే అది రాని, ఏమి రాకపోతే అది రాకపోని అనేటువంటి భావన తోటి మనం కర్మ చెయ్యాల. ఈ ప్రకారంగా మన కర్తవ్యాన్ని మనం నెరవేర్చాల, స్థిరమైనటువంటి బుద్ధితో మనం కర్మ చేయాలా, అప్పుడే ఈ కర్మ చక్కగా మనం నెరవేర్చగలుగుతాం. ఫలితాన్ని కోరకుండా నిష్కామ కర్మ ఆచరించినప్పుడే సిద్ధిస్తుందా సిద్ధించదా అనేటువంటి సందేహాలు తలెత్తవు. ఫలితాన్ని కోరినప్పుడే సిద్ధిస్తుందా సిద్ధించదా అనే ఆలోచన వస్తుంది. అసలు ఫలితాన్ని కోరకపోతే ఇంకా ఈ ఆలోచన ఎందుకు వస్తుంది? ఇదే సమత్వ బుద్ధి. సమత్వం కనుకైతే దాన్ని ఏమంటారంటే సమత్వం యోగ ఉచ్యతే అని ఒక అద్భుతమైనటువంటి పదాన్ని ఇక్కడ వాడుతున్నారు. సమత్వాన్నే యోగం అంటారు అని. అంటే ఎప్పుడైతే ఫలితాన్ని గురించినటువంటి ఆందోళన లేకుండా ఉందో అప్పుడు మనసు నిశ్చలంగా ఉంటుంది. మనసు కనుక నిశ్చలమైతే ఆ మనసు వెనుకున్నటువంటి పరమాత్మకి దగ్గర అవుతుంది. పరమాత్మ ఎక్కడున్నాడు? దేహంలో. అంటే మనసు వెనకనే ఉన్నాడు పరమాత్మ. ప్రపంచమేమో బయట ఉంది, పరమాత్మ ఏమో లోపల ఉన్నాడు. మనమేమో ఎప్పుడు ప్రపంచం వైపు తిరుగుతాము, ప్రపంచం కోసం పరిగెత్తాము, ప్రపంచంలోని వస్తువుల కోసం, విషయాల కోసం, భోగాల కోసం పరిగెత్తాము, పరమాత్మకు దూరం అయిపోతాం. కాబట్టి వాటి నుంచి కనుక మనం వెనక్కి వచ్చి పరమాత్మకు దగ్గర కావాలి. అందుకని మనసు వెనుకున్నటువంటి పరమాత్మకు మనం దగ్గర కావాలంటే ఆ మనసు కల్మషం లేకుండా ఉండాలి. ఇప్పుడు మనం ఒక తెర కట్టాము అనుకోండి, ఆ తెర వెనుక ఒక భగవంతుడి యొక్క విగ్రహం పెట్టాము, ముందు తెర ఉంది. ఆ తెర కనుక బాగా మురికి పట్టింది అనుకోండి, లోపల ఉన్నటువంటి విగ్రహం కనపడదు. అది కనుక ఏం మురికి లేకుండా బాగా నిర్మలంగా ఉందనుకోండి, అప్పుడు మనకి ఆ భగవంతుడు కనపడతాడు. అలాగనే మన మనస్సుని మురికి చేసుకోకూడదు, మన మనస్సుని కల్మషం చేసుకోకూడదు, మన మనస్సుని ప్రశాంతం చేసుకోవాలా, మన మనస్సుని శుద్ధి చేసుకోవాలా. ఎట్లా శుద్ధి చేసుకుంటామంటే ఈ ఫలితాన్ని కోరకుండా, ఫలితం వస్తుందా రాదా అనేటువంటి ఆలోచన లేకుండా మనం చేయాల్సినటువంటి కర్మ చేద్దాం అంతే మన పని అని అనుకుంటూ ఆ కర్మను కనుక చేసినట్లయితే మనసు కాస్త ప్రశాంతం అవుద్ది. ఈ ప్రశాంతమైనటువంటి మనస్సు వెనక పరమాత్మ ఉన్నాడు, ఆ పరమాత్మకి ఈ మనస్సుతో సంబంధం ఏర్పడుతుంది. ఈ ప్రకారంగా యోగం అన్నారు. అసలు యోగం అంటే ఏమిటండి? యోగం అనేటువంటి పదం యుజ్ అనేటువంటి సంస్కృత ధాతువు నుంచి వచ్చింది. యుజ్ అంటే కలుపుట అని అర్థం. కాబట్టి యోగం అంటే కలపటం. ఏమిటి కలపటం? మనసుని పరమాత్మతో కలపటం, జీవాత్మని పరమాత్మతో కలపటం, మనసుని పరమాత్మతో కలపటం, ఇదే యోగం. కాబట్టి ఈ సమత్వ బుద్ధి ఎవరికైతే ఉందో, సమత్వ బుద్ధితో ఎవరైతే కర్మ చేస్తారో వాళ్ళ యొక్క ఆ సమత్వ బుద్ధి కారణంగా ఆ కర్మ యోగానికి దారితీస్తుంది, అంటే పరమాత్మ వైపుకి దారితీస్తుంది. యోగస్త కర్మాణి కురు, అందువల్ల యోగంలో నిలిచి కర్మలు చేయవయ్యా అర్జున అని చెప్తున్నాడు. అర్జునుడికే కాదు మనందరికీ చెప్తున్నారు, యోగంలో నిలిచి కర్మలు చేయండి అని మనకి చెప్తున్నారు. అంటే సమత్వంలో నిలిచి కర్మలు చేయమంటున్నారు. అర్జునుడే కాదు మనందరం కూడా ఈ విధంగానే కర్మలు చేయాలా, ఫలితాన్ని ఆశించకుండా ఉండాలా, ఈ ఫలితం మంచిదొస్తుందా చెడొస్తుందా, ఇది సిద్ధిస్తుందా సిద్ధించదా అనేటువంటి ఆలోచన లేకుండా సమత్వ బుద్ధిని కలిగి ఉండి మనం కర్మలు చేయాలా, అప్పుడే మనకి ఈ రకమైనటువంటి కర్మలు బంధం కాకుండా ఉంటాయి, అవి మోక్షానికి దారి చూపిస్తాయి. కాబట్టి కర్మలు ఎప్పుడు మోక్షాన్ని ఇవ్వవు, ఏ కర్మలైనా సరే మోక్షాన్ని ఇవ్వవు, అది పూజ అయినా యజ్ఞమైనా యాగమైనా దాన దానభాలైనా ఏవైనా సరే కర్మలు మోక్షాన్ని ఇవ్వవు, కానీ కర్మలు బంధం అవుతాయి. బంధం కాకుండా చేస్తే మోక్షానికి దారి తీస్తాయి, అంటే మోక్ష మార్గంలో మనల్ని ప్రయాణం చేస్తుంటాయి. ఇది నిష్కామ కర్మలు చేసేటువంటి పద్ధతి. కాబట్టి కర్మఫలానికి మనం కారకులం కాకుండా కర్మలు చేయాలి. ఈ రెండు శ్లోకాలు కూడా రాబోయేటువంటి 3, 4, 5 అధ్యాయాలు ఏవైతే ఉన్నాయో భగవద్గీతలో 3 అధ్యాయాలు, ఆ 3 అధ్యాయాలకు కూడా బీజమే ఈ 2 శ్లోకాలు. మరి ఇప్పుడు ఈ బుద్ధి యోగంతో గనక మనం కర్మలు గనక చేసినట్లయితే, ఈ బుద్ధి యోగంతో కర్మలు గనక సమత్వంతో గనక చేస్తూ ఉన్నట్లయితే సాధారణమైనటువంటి కర్మల కన్నా ఇవి ఎట్లా గొప్ప అవుతాయి, ఇవి ఎట్లా మంచి అవుతాయి. ఇప్పటికే చెప్పారు, అయినప్పటికీ కూడా మనకి ప్రతి విషయాన్ని కూడా భగవద్గీత చాలా జాగ్రత్తగా చెప్తా ఉంది. అందుకని ఎట్లా శ్రేష్టం అవుతాయి, సకామ కర్మలు ఎందుకు అల్పమైనవి, 2 పోలుస్తున్నారు ఇక్కడ. నిష్కామ కర్మలు ఎట్లా గొప్పవి, సకామ కర్మలు ఎలా అల్పమైనటువంటివి అనేటువంటి విషయాన్ని మనకి తర్వాత శ్లోకం 49వ శ్లోకంలో చెప్పబోతున్నారు. దాన్ని మనం రేపు చెప్పుకుంటాం.